おおさはなばばとさはなおぶなっとさはびりんからばばへいTejasvinavadhitamastu mavidvishavahai Om Shanti 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 దృశ్యాల మధ్య అనుభవాలు సాగుతూ ఉన్నాయి. ఏదైతే నా చేత చూడబడుతూ ఉందో అది విషయం, చూచేటువంటి నేను విషయి. విషయిని మరిస్తే గాని విషయం తెలిసిరాదు. విషయాన్ని తెలుసుకోవాలి అంటే అది శబ్దమైనా రూపమైనా రసమైనా గంధమైనా ఏదైనప్పటికీ స్పర్శ అయినా విషయాన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు విషయిని మరిచిపోవాలి. లేదు విషయిగా ఉండాలనుకునేటప్పుడు విషయాన్ని విస్మరించాలి. అది వచ్చిన బాధ. ఎప్పుడైతే విషయిని వదిలిపెడతానో విషయంలో చిక్కుకుపోతాను. కనుక కేవలం స్వయంభూహో పరమాత్మ ఇంద్రియాల్ని బహిర్ముఖం చేశాడు పరాంచి కాని అనేదే కాకుండా ఈ ట్రబుల్ కూడా కొంత ఉంది. బాహ్యానికి వెళ్లినప్పుడు ఏ దృశ్యమైతే ఉందో దానిని వీక్షించేటప్పుడు అనుభవించేటప్పుడు నేను ద్రష్ట అనేది జ్ఞాపకం పెట్టుకోవడం చాలా కష్టమవుతుంది. పైగా విషయాసక్తి కూడా ఉంది గనక, విషయ భోగాసక్తి కూడా ఉంది గనక, ఏవైతే మనకు కనిపిస్తూ ఉన్నాయో వాటిని అనుభవించాలి అనేటువంటి ఆశ పూర్వ స్మృతుల మీద ఆధారపడి ఉంది గనక వీటి మధ్య జరిగేందుకు అవకాశం లేదు. ఈ కారణం చేత పిల్లలు ఏ విధంగా అయితే అవసరం లేనటువంటి వస్తువులంతా పట్టుకుంటూ ఉంటారో బాలాహ, అట్లాగే ఇంద్రియ సంబంధమైనటువంటి ఈ విషయాల్లో కూడాను మనిషి పెనవేసుకుని పోతూ ఉండడం వల్ల ఇవి జనన మరణాలకి కారణాలవుతూ ఉన్నాయి. పదే పదే విషయాలను అనుభవించడం, తద్వారా వాసనలు తయారు కావడం, ఈ వాసనల వల్ల మళ్లీ కర్మఫలాలను అనుభవించడానికి దేహాలు రావడం, మళ్లీ దేహాలతో నూతనమైనటువంటి కర్మలు చేయడం, ఈ విధంగా కర్మ సుడిగుండం కదిలిపోతూ ఉంది. దీని నుంచి విడిపడి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గంలో విలక్షణంగా ప్రయాణం చేసేటువంటి వాడు కచ్చి ధీరహ, ధీర పురుషుడు. కాబట్టి నది ఎట్లాగైతే ఉత్తరవాహినిగా పోతూ ఉందో కదిలొచ్చినటువంటి చోటుకే చేరుతూ ఉందో, అట్లాగే ఇక్కడ ధీరహ ధీర పురుషుడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వ్యక్తి మళ్లీ వెనుదిరిగి అంటే ఇంద్రియ విషయాల నుండి విడిపడి ఆవృత చక్షు అంతరాత్మన్ పశ్యతి ఇది. కనుక ఎప్పుడైతే బాహ్యంలో ఉండేటువంటి విషయాల్లో మనసు చిక్కుకుపోతూ ఉందో దాని నుంచి అంతర్ముఖం చేయాలి అని అనుకున్నప్పుడు నా పశ్యతి అంతరాత్మన్, అంతరాత్మను చూడలేకపోతున్నాడు. ఎందుకని? బాహ్యంలో ఉండేటువంటి అనిత్య వెలుగుల యొక్క ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంది కనుక అసలు నిత్య వెలుగు కనిపించడం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ టైం అనుకోండి, మనకు డే టైంలో మన ఇంట్లో టీవీ పెట్టుకున్నాం, బాగా ఫ్రీగా లైట్ వస్తుంది, ఒక చిన్న గది అన్ని వైపులా ఓపెన్ అయి ఉంది. లేదు ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి షెల్టర్స్లు ఎక్కడన్నా పెట్టామనుకోండి టీవీ, కాబట్టి ఎక్కువ వెలుతురు బయట నుంచి వస్తూ ఉంది గనక మనం టీవీని చూస్తున్నా కూడాను కనిపించదు సరిగా. ఎందుకని? బయట వెలుతురే ఎక్కువగా ఉంది. దానికి ఏం చేయాలి అని ఆలోచిస్తే ఒక్కటే ఏమీ మార్గం లేదు, అన్ని తలుపులు వేయాలి, కిటికీలన్నీ వేయాలి. తలుపులు కిటికీలు వేసేసిన తర్వాత ఒక అంధకారం అలుముకుంటుంది గనక అందులో నీకు ఈ టీవీలో ఉండేటువంటి బొమ్మ కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ దివ్య వెలుగైతే మనలో ఉండి బాహ్యమైనటువంటి వెలుగుల యొక్క ప్రభావం చేత ప్రేరణ చేత ఉండి కూడా తెలియనట్టుగా ఉందో అటువంటి దాన్ని దర్శించడానికి ఒక్కటే మార్గం, ఎలాగైతే తలుపులు వేసేసి లోపల చూస్తూ ఉన్నామో అలాగే ఇంద్రియాలని మనస్సుని ఒక్కసారి బాహ్య విషయంలో నుంచి ఆపి వెనుదిరగడం. దిస్ ఈజ్ ధ్యాన. ఇంతేకేమి ధ్యానం ఎందుకు? ఇందుకే కనుక అంతర్ముఖం చేయడానికి మనకు ధ్యానం ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనసును ఆ విధంగా బాహ్య విషయాల నుంచి మరలించామో, బాహ్యంలో ఉండేటువంటి విషయాలే గనక, విషయ ప్రపంచమే గనక, విషయ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే అవి మనల్ని ప్రేరేపించడం వల్ల కానీ, గతంలో మనకు ఉండేటువంటి స్మృతుల్ని ఆధారంగా చేసుకుని వాటి మధ్యలో మనం పెనుగులాడడం వల్లనైతే ఏమి రజోగుణం ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటే ఎప్పుడైతే నువ్వు అంతర్ముఖం అవుతున్నావో రజ సాగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రజోగుణం ఎప్పుడైతే తగ్గుతుందో సత్వగుణం పెరుగుతుంది. సత్వగుణం పెరుగుతుంది. మనిషిలో గనక సత్వం గనక డెవలప్ అవుతూ ఉండిందంటే ఆ వ్యక్తి ఒక్కడే ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి అర్హుడవుతూ ఉంటాడు. రజోగుణం ఉన్నంత వరకు ఆత్మ తత్వాన్ని ఎంత పెద్ద గురువు చెప్పినా అర్థమయ్యే ప్రశ్నే లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కనుక ఆ సత్వం రావడానికి మనకి ఇవన్నీ కూడాను సహకరిస్తూ ఉంటాయి. ఓకే. ఏన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాంచ మైథునాన్ ఏతే నైవ విజానాతి కిమత్ర పరిశిష్యతే ఏతద్వైతత్. ఇదొక అందమైనటువంటి చాప్టర్. ఏతత్ వైతత్ ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక్కడ కొంతకాలం ఇది నడుస్తుంది. ఈరోజు ఉపన్యాసంలో ఇదే ఎక్కువగా నడుస్తుంది. ఏతత్ వైతత్ ఏతత్ వైతత్ ఏతత్ నా స్థితివా అస్థితి అని అడిగావు చూచావా? అది ఏమిటి అని. అది ఏదైతే నేను చెప్పానో ఆ పరబ్రహ్మం నువ్వు అడిగింది అదే ఏతత్ వైతత్ అంతే, ఇంకేం లేదు. అబ్బాయి నచికేత, ఏదైతే నువ్వు త్వయా పుష్టం పృష్టం నీ చేత ఏదైతే అడగబడిందో త్వయా పుష్టం ప్రశ్నం అది ఇదే, దానికి సమాధానం ఇదే. అది ఏతద్వైతత్. ఏనా దేనిచేత అయితే రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాంచ మైథునాన్ ఏతేనైవ విజానాత్రి. ఈ రూపాలను చూస్తూ ఉన్నాం కళ్ళతో, అట్లాగే రసం మన రుచులు చూస్తూ ఉన్నాం నాలుకతో, గంధం వాసన చూస్తూ ఉన్నాం ముక్కుతో, శబ్దాన్ శబ్దాది విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నాం చెవుల ద్వారా, స్పర్శాంచ స్పృశించి తెలుసుకుంటూ ఉన్నాం చర్మం ద్వారా. ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నావో ఐదు, ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఇంద్రియ విషయాల్ని పంచేంద్రియ విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నాం, ప్లస్ మైథునాన్. కాబట్టి ఇది సంతాన క్రియ, ఇది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి పంచేంద్రియాలతో జరుగుతూ ఇదొకటి జరుగుతూ ఉంది ప్రపంచంలో. ఏతే నైవ విజానాతి, ఇవన్నీ కూడాను దేని ఏది ఉండడం వల్ల తెలుస్తూ ఉన్నాయో మనకు. ఏతే నైవ విజానాతి ఏతత్ వైతత్, అది ఏదో అదే ఇది. కిమత్ర పరిశిష్యతే, దాచడానికి ఇక ఏమీ లేదు. అది తనను తాను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కనుక ఏతత్ వై తత్, ఏతత్ వైతత్ బాగా అర్థం చేసుకోండి. ఏతద్వైతత్ ఏతత్ వై ఏతత్ వై ఈ ఆత్మయే తత్ తత్పదార్థం. ఏతత్ వై తత్ ఏతద్వైతత్ ఈ ఆత్మయే తత్, నీవు కోరినటువంటి ఆత్మ. ఏదైతే తెలుసుకోవాలని నువ్వు అడిగావో తత్ తదాత్మ ఏతత్ వై ఇదియే. ఏది ఏది ఉండడం వల్ల రూపము రసము గంధము స్పర్శ శబ్దం మైథునాది క్రియలు ఇవన్నీ కూడా జరుగుతున్నదో అవి ఏతత్ వై ఈ ఆత్మయే, దీనివల్లనే ఇవన్నీ జరుగుతున్నది. ఇవి తత్ ఏతత్ వై ఏతత్ వై తత్ ఈ ఆత్మయే తత్ తదాత్మ ఇది ఈక్వేషన్. ఈ ఆత్మ ఏదైతే ఉందో అదే తత్. ఏది నువ్వేదైతే అడిగావో త్వయా పృష్టం ఇది, త్వయా పృష్టం నువ్వు అడిగింది కనుక ఇదే అది. ఇంతే బాబు ఇంకేం లేదు. ఓన్లీ థింగ్ ఈస్ ఏతద్ వైతత్ దిస్ ఈస్ దట్ దినేష్. ఇదే అది శబ్దాది విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం శ్రోత్రాది ఇంద్రియాల ద్వారా. ఏది ఉండడం వల్ల తెలుసుకుంటూ ఉన్నామో, ఏది లేకపోతే తెలుసుకోలేము. స్వామీజీ మరి అది ఎప్పుడు ఉందనుకోండి, కన్ను లేదు కదా ఒకప్పుడు గుడ్డివాడికి, అందుకని చూడలేకపోతున్నాడు కాబట్టి చూసేది కన్ను కదా అని కాదు, కన్ను ఉన్నంత మాత్రాన చూడలేము. చూసేందుకు కన్ను ఉన్నది, చూడబడి అది చూడడానికి మనకు పరికరం, అంతేగాని కన్ను చూడలేదు. కన్నే గనక చూసేవాటట్లయితే నిద్రపోతూ ఉంటారు చూసారా, కళ్ళు తెరుచుకొని వాళ్ళు కూడా తెలుసుకోవాలి. కాబట్టి కన్ను చూడడానికి ఉపకరిస్తూ ఉన్నదే గాని తెలుసుకునేది మాత్రం లోపల వేరే మనస్సు అన్నాం అనుకోండి. మరి మనసు మాత్రం దానికి ఎక్కడి నుంచి వచ్చింది? చైతన్య జ్యోతిషావభాసితస్య మనసహ మనన సామర్థ్యం. కాబట్టి మనసలా ఆలోచించడానికి చైతన్యమే కారణమై ఉండడం వల్ల మనసు కాదు ప్రధానమైనటువంటిది అది. కాబట్టి అన్నిటికీ శక్తిని ఇస్తూ సత్తా స్ఫూర్తి ప్రధానేనా, సత్తా అదే స్ఫూర్తి అదే, అది ఉండడం వల్ల ఇవి ఉన్నవి అండర్స్టాండ్, దాని జ్ఞాన చేతి ఇవి ప్రకాశిస్తూ ఉన్నవి. సత్తా స్ఫూర్తి ప్రధానేనా ఏతత్ వై తత్, అదే ఇది ఇదే అది. అయితే స్వామీజీ మరి ఇవి తెలుసుకోవంటారా? ఇవే గనక తెలుసుకునేటట్లయితే ఒక రూపం మరొక రూపాన్ని తెలుసుకోవాలి, ఒక రంగు మరొక రంగుని తెలుసుకోవాలి, ఒక రుచి మరొక రుచిని తెలుసుకోవాలి, ఇంపాసిబుల్. అర్థమవుతుంది? ఒక రూపం గనక మరొక రూపాన్ని తెలుసుకునేటట్లయితే దొంగ కూడా దొంగతనం చేయలేడు నువ్వు నిద్రపోతూ ఉంటే, ఎందుకని నువ్వు నిద్రపోతుంటావు కానీ నీ దేహం తెలుసుకుంటుంది, నీ దేహము దొంగ యొక్క దేహాన్ని తెలుసుకుంటుంది. చాలా కష్టమైపోతుంది ఎట్లయితే, బ్రతకడమే కాదు కానీ చావు కూడా కష్టమైపోతుంది. ఎందుకని ఎవరు చావరు, అదో పెద్ద బాధ. ఒక చనిపోయినాడు అనుకోండి, చనిపోయిన వాడు గనక మోసుకొని మనం గనక గ్రేవ్యార్డుకి తీసుకెళ్తే తీరా అక్కడికి పోయేటప్పుడు ఇంకో శవం కనపడుతుంది గనక కాలుతూ, అమ్మ నన్ను కూడా కాలుస్తారేమని వీళ్ళు వేస్తాడు పైకి. అర్థమవుతుందే? ఇప్పుడు ఎందుకని ఈ శవం ఆ శవాన్ని చూస్తుంది గనక దాన్ని తగలబెడుతుంటే ఇంక వీడు ఉండడు, కట్లు తీస్తాను వెళ్ళిపోతాడు. అందరు ఉంటే ఇంక మనం ఎట్లా జీవించాలి? ఓకే, అందువల్ల ఒక దేహం ఒక దేహాన్ని తెలుసుకునే ప్రశ్న లేదు, ఒక ఇంద్రియం ఇంకొక ఇంద్రియాన్ని తెలుసుకునే ప్రశ్న లేదు, ఒక రూపం మరొక రూపాన్ని తెలుసుకునే ప్రశ్న లేదు. కాబట్టి ఏదైతే శబ్దాది విషయాలు ఇక్కడ మనం గోచరిస్తూ ఉన్నావో ఇవి వాటంతటా అవిగా ఉంటూ ఉన్నవే గాని అవి అలా నడవడానికి ఆధారమైనటువంటిది ఆంతర్యంలో ఉంది. ఏతత్ వై తత్, ఇదే అదే ఉంది. కనుక శంకర భాష్యంలో ఏన దహతి సహ అగ్ని, స్వామి భాష్యం ఏన దహతి సహ అగ్ని, ఏన అగ్నినా లోహ దహతి ఇది. ఇప్పుడు అయఃపిండం ఉందనుకోండి, అంటే మన ఇనుప ముద్ద, ఇనుప ముద్దను గనక తీసుకెళ్లి ఒక ఇనుప గుండుని భోగిమంటలో వేశామనుకోండి, అది చక్కగా బాగా కాలిపోయింది, ఆ తర్వాత తెలియకుండా అదేదో అనుకోని ఆరిపోయిన తర్వాత పట్టుకున్నాం అనుకోండి కాలిపోతుంది. ఈ కాల్చే గుణం ఎవరిది? అంతేగాని ఇనుప గుండెది మాత్రం కానే కాదు. ఎందుకని ఇనుప గుండు అదే అధ్యాస, ఇనుప గుండు ఏదైతే ఉందో అది ఒక రౌండ్గా ఉంది, గుండ్రంగా ఉంది, కానీ అగ్ని మాత్రం ఈ విధంగా రూపం లేదు, ఇట్లా గుండ్రంగా అగ్ని లేదు. ఇనుప ముద్దను పట్టుకుంటే ఇనుప గుండు చల్లగా ఉంది, ఎక్కడైనా చల్లగా ఉంటుంది, అర్థమవుతుంది. కానీ దానికి ఆ వేడి రావడానికి కారణం ఏమిటి? అగ్ని ఉండడం వల్ల. అట్లాగే దాంట్లో వెలుగుంది, ఇనుప గుండు ఎప్పుడు కూడాను నల్లగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఇది ఎర్రగా కనిపిస్తుంది. ఆ ఎరుపు ఏదైతే ఉందో ప్రకాశం, అది అగ్ని యొక్క ప్రకాశం. దాహక శక్తి ఏదైతే ఉందో కాల్చేటువంటి గుణం, అది అగ్ని యొక్క లక్షణం. కాబట్టి అవన్నీ అగ్ని లక్షణాలు, కానీ ఇది కాల్చేస్తుంది. మనం అంటాం ఫలాంది పట్టుకున్నాను నేను, దానివల్ల ఇనుపు గుడ్డ వల్ల నా చేయగాలిపోయిందా, అది కాల్చింది నా చేయండి. నో, అది కాల్చలేదు. దాని ద్వారా ఒకవేళ కాల్చింది ఏదన్నా ఉంటే నా దహతి ఏనా దహతి సహ అగ్ని, తగలబెట్టింది ఏదన్నా ఉంటే అగ్ని అయి ఉంటుంది. ఏన అగ్నినా లోహ దహతి ఇది. కాబట్టి ఆ లోహం మనల్ని కాల్చిందంటే కూడాను అగ్ని ఉండడం వలనే. జస్ట్ మనిషి కదిలాడంటే చైతన్యం ఉండడం వలనే. అర్థమైంది? చూశాడంటే చైతన్యం ఉండడం వల్లనే, విన్నాడంటే చైతన్యం ఉండడం వల్లనే, ఏది జరుగుతూ ఉండినా కూడాను వీటన్నిటి వెనుక ఏదైతే ఆధారంగా ఉందో ఆ చైతన్యం వల్లనే సమస్తం తెలుసుకుంటూ ఉన్నాం. ఏతేనైవ విజానాతి, దాని వల్లనే తెలియబడుతూ ఉంది. అలాంటప్పుడు దాన్ని దాచుకునే ప్రశ్న ఏంటి, భయం ఏమిటి, గోప్యం ఏమిటి, ఇక్కడ కిమత్ర పరిశిష్యతే, దానికన్నా అన్యంగా ఏం మిగిలింది గనక, ఉన్నదంతా కూడాను అదే. ఏతత్ వై, ఇదే తత్, అది స్వప్నాంతం జాగరితాంతం చోభౌ ఏనానుపశ్యతి ఏనానుపశ్యతి. కరెక్షన్, మహాంతం విభుం ఆత్మానం మత్వా ధీరో నశోచతి. స్వప్నాంతం అంటే స్వప్నాంతం, ఇది సంస్కృతం. దీన్ని కొంతమంది వేదాంతం అంటే ఏంటి, వేదానికి అంతంలో ఉండేటువంటి ఉపనిషత్తులు. స్వప్నాంతం అంటే మేలుకోవడం అంటారు చాలా, అంటే స్వప్నం అయిపోయిన తర్వాత స్వప్నం యొక్క అంతం చివర స్వప్నాంతం, నాట్ దట్, స్వప్న మధ్యం ఇది. గృహాంతం అంటే గృహంలో, అట్లాగే స్వప్నాంతం అర్థం కాల అంత లోపల. కాబట్టి స్వప్నాంతం అంటే స్వప్న మధ్యం అని అర్థం. స్వప్నములో నువ్వు కలగనేటప్పుడు, అది స్వప్నములో కల అయిపోయిన తర్వాత కాదు, ఇవన్నీ కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఉపనిషత్తు కనుక. స్వప్నాంతం స్వప్న మధ్యం, జాగరితాంతం అంటే స్వప్నములో స్వప్నే విజ్ఞేయం, ఏదైతే తెలియబడుతూ ఉందో. జాగరిత మధ్యం అంటే జాగరిత విజ్ఞేయం, కనుక జాగ్రత్త అవస్థలో ఏదైతే తెలియబడుతూ ఉందో. స్వప్న మధ్యం జాగరిత మధ్యం. నేను ఈరోజు ఇంకా మీరు ఆన్సర్ చేయని అవసరం లేదు, కానీ కామ్గా వినండి, జస్ట్ లిసన్, సరేనా? ఇప్పుడు ఆ మెథడ్ లేదు ఈరోజు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్, చాలా మంత్రాస్ చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి, టైం లేదు నాకు. మీరు జస్ట్ చెవులే, సరేనా? నేను మిమ్మల్ని ఏం అడగను, మీరేం చెప్పని అవసరం లేదు. మీరు ఒకటి తప్పు చెప్పను, నేను మళ్ళీ కరెక్షన్ చేయను. డోంట్ వేస్ట్ మై టైం ప్లీజ్. స్వప్నాంతం జాగరితాంతం, కాబట్టి స్వప్న మధ్యం జాగరిత మధ్యం విజ్ఞేయం ఇది. చ ఉభౌ చోభౌ ఏన అనుపశ్యతి ఇతి. ఏన విజ్ఞానేన ఆత్మన అనుపశ్యతి సహ దేహాది వ్యతిరిక్త. సహ దేహాది వ్యతిరిక్త, కాబట్టి స్వప్నములో ఏదైతే తెలుసుకుంటూ ఉందో, కళ జరుగుతూ ఉన్నప్పుడు స్వప్నం నాకు తెలియడానికి తేజస్సుడైనటువంటి నాకు స్వప్న విషయాలన్నీ కూడా ఎలాగైతే తెలుస్తూ ఉన్నాయో, మేలుకున్న తర్వాత వైశ్వానరుడైనటువంటి నాకు ఈ జాగ్రత్త విషయాలు ఏవైతే తెలుస్తూ ఉన్నాయి, ఈ రెండు ఎవరికి తెలుస్తూ ఉన్నాయి, ఒకరికే, ఒకరికే తెలుస్తూ ఉన్నాయి, ఒకదానికే ఇవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. స్వప్నాంతం జాగ్రత్త అంతం ఉభౌ ఈ రెండు కూడాను ఏన అనుపశ్యతి, దేనివల్ల ఇవి చూడబడుతూ ఉన్నాయో. ఎప్పుడైతే జాగ్రత్తలో ఉండి స్వప్నంలో ఉండి ఒకటే చూస్తూ ఉన్నదో, జాగ్రత్త అనుభవం స్వప్నంలో లేదు, స్వప్నం అనుభవం జాగ్రత్తలో లేదు, అది ఒక అవస్థ, ఇది ఒక అవస్థ, ఈ రెండు ఒకటయ్యేందుకు లేదు, ఈ రెండింటిని చూసేది ఒకటై ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు ఏదైతే చూస్తూ ఉందో అప్పుడు స్వప్నావస్థ లేదు, స్వప్నంలో ఉండి ఏదైతే చూస్తూ ఉందో అప్పుడు జాగ్రత్త అవస్థ లేదు. స్వప్నం జాగ్రత్తని, జాగ్రత్త స్వప్నాన్ని పరిమితం చేస్తూ ఉన్నాయి. ఈ రెండింటిని ప్రకాశింపజేసేటువంటి చైతన్యం ఉంది. కాబట్టి అది రెండింటిని ప్రకాశింపజేస్తూ ఉంది, అది ఉంటేనే ఈ రెండు ఉన్నాయి. కాబట్టి స్థూల దేహం అది కాదేమో ఆలోచించండి, ఎందుకని స్వప్నం సూక్ష్మం, సూక్ష్మదేహంతో నడుస్తుంది స్వప్నం, అక్కడ ఇది ఉంది. ఇదే గనక స్థూల దేహం అయితే ఈ స్థూల దేహం అక్కడ ఉండి ఉండాలి. స్థూల దేహం స్వప్నంలో లేకపోయినా, అది ఇలా స్పృహ లేకుండా పడే ఉన్నా, లోపల స్వప్నం జరుగుతూ ఉందంటే స్వప్నంలో ఏ సెటిల్ బాడీ అయితే ఉందో సూక్ష్మ శరీరం, దానిని ప్రకాశింపజేస్తూ ఉంది చైతన్యం. కాబట్టి ఒక్కటే అర్థం చేసుకోండి, స్వప్నం గనేటప్పుడు, కలగనేటప్పుడు చైతన్యం ఉంది గనక శరీరం కూడా సూక్ష్మ శరీరం తెలుస్తూ ఉంది. కానీ ఈ దేహం అక్కడ లేదు గనక అక్కడ ఉండేటువంటి చైతన్యం ఈ స్థూల దేహం కాదు. క్లియరా? వైస్ వెర్సా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఈ స్థూల దేహాన్ని చూస్తూ ఉంది, అది ఇక్కడ లేదు గనక స్వప్నము, ఇది స్వప్నం కూడా కాదు. కనుక స్వప్నాంతం జాగరితాంతం చ ఉభౌ ఏనా అనుపశ్యతి, దేనివల్ల ఈ జాగ్రత్త స్వప్నాలు తెలుస్తూ ఉన్నవో అని అన్నప్పుడే మనకు అర్థమవుతున్నది ఏమిటి తెలుసా? సహా ఏతత్ వై తత్ ఎలాంటిది? దేహాది వ్యతిరిక్త దేహాద్ భిన్న. ఏ దేహాలు? మూడు. దీన్ని ఏమన్నా ఎక్కడన్నా వినున్నావా? స్థూల సూక్ష్మ కారణ శరీరాది వ్యతిరిక్త, దేహాది వ్యతిరిక్త, ఆది అంటే ఎట్సెట్రా, ఆది ఏవేవి స్థూల సూక్ష్మ కారణ శరీరాద్ వ్యతిరిక్త గణేష్. కనుక అటువంటిది మహాంతం విభుం ఆత్మానం. మహాంతం దానికి అవధి లేదు, పరిధి లేదు, అపరిమితమైనటువంటిది మహాంతం. విభు సర్వవ్యాపకమైనటువంటిది. మత్వా ధీరః న శోచతి మత్వా జ్ఞాత్వా ఇతి. దీనిని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో అటువంటి వాడు న శోచతి న శోకః భవతి. ఇంకా దుఃఖము అవకాశమే లేదు. జ్ఞాత్వా తెలుసుకోవడం, అదే దీన్ని చక్కగా అర్థం చేసుకోవడం. అవగమ్య అవగమ్య, ఇంకా ఎక్సలెంట్ వర్డ్ జ్ఞాత్వా అవగమ్య. దీన్ని చక్కగా అర్థం చేసుకున్న తర్వాత మత్వా జ్ఞాత్వా అవగమ్య ఇది ధీరః న శోచతి. కాబట్టి అటువంటి ధీరుడు కశ్చిద్ ధీరః, కశ్చిద్ ధీరః. మొదటి శ్లోకంలో చూసాను, మంత్రంలో చూసాను, చూసారా? కశ్చిద్ ధీరః ప్రత్యగాత్మానమైక్షత్ ఆవృత చక్షు. అటువంటి ధీర పురుషుడు ఎవడైతే ఉండాడో అటువంటి వాడు ధీరః న శోచతి, దుఃఖపడడు. దుఃఖపడేందుకు అవకాశమే లేదు. ఎందుకు దుఃఖపడాలి? తాను దేహాది వ్యతిరిక్త ఆత్మ, దేహాద్భిన్న ఆత్మ. దేహన కన్నా అన్యమైనటువంటి వాడు ఏం పోయినా ఏం పోతాయి, స్థూలాలు పోతాయి ఈ ప్రపంచంలో. స్థూలం మిథ్య, ఆ మిథ్యను కూడా ప్రకాశింపజేసేవాడు తానే. కనుక మిథ్య తనకన్నా అన్యంగా లేదు, మిథ్య కూడా తానే. మిథ్య పోయింది కానీ తాను మిథ్య కాదు. ఎనీ డౌట్? ఇమం మధ్వదం వేద ఆత్మానం జీవం అంతికాత్ ఈశానం భూతభవ్యస్య నతతో విజుగుప్సతే ఏతద్వైతత్. యహ కశ్చి ధీరః ధీర పురుషః ఇతి వివేకినః కశ్చి ధీరః యహ ఇమం మద్వదం వేద ఆత్మానం జీవం అంతికాత్ ఇతి ఈశానం భూత భవ్యస్య తతః న విజుగుప్సతే ఏతత్ వైతత్. అందమైన చాప్టర్ ఇది, ఏతత్ వైతత్. ఇది ఒక్కటి జ్ఞాపకం ఉంటే మనకు చాలు. సరేనా? ఏతత్వై తత్, ఏతత్వై తత్, ఏతత్వై తత్. ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి, ఏతత్వై తత్, తత్ నా ఏతత్వై, మళ్ళీ ఇది ఆ రివర్స్. ఇవన్నీ అది, అది మాత్రం ఇవన్నీ కాదు. కనుక యహ ధీర పురుష ఇతి ఇమం మద్వదం వేద, ఇమం మద్వదం వేద. ఈ మద్వదం ఒకటి మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇమం మధ్వదం వేద, మధ్వదం మధువత్ ఇతి. మధు అంటే మధు, హని. మధు అంటే హని, తేనె, ఇష్ట వస్తు, ప్రియం. ఎవరికైనా ప్రియమే కదా, అమెరికాలో అయితే చాలా ప్రియం. మనకు తెలియదు కానీ వాళ్ళకి దానికి చాలా అర్థాలు తెలుసు. ఎస్ గోవర్ అందరూ ఒప్పుకుంటున్నారు. ఇక్కడ మనం ఇప్పుడు అదే ఇష్టం, ఎందుకంటే మధు మధ్వదం మధువత్ ఇది తేనంటే ఎవరికైనా ఇష్టమే కదా, తీయగా ఉంటుంది కదా. అందుకని ఏమండి బా ఆయన తేనెలులకే మాటలండి అని అంటాం, ఎందుకంటే తీయగా ఉంటాయని. కాబట్టి తీయగా ఉండేటువంటిది మనకు ఆనందాన్ని ఇస్తుందని. అక్కడ ఏంటంటే బెస్ట్ అంతా ఇక్కడ మనకు లేదు, ఇష్టం లేదు, తేనె మనకి ఎక్కువ ఉపయోగం. అక్కడ వైఫ్ అని హస్బెండ్ హనీ, హస్బెండ్ వైఫ్ హనీ, మళ్ళీ పిల్లల్ని హనీ, అంతవరకు పర్లేదు కుక్కని హనీ లేదట, అది ఒప్పుకోవడం లేదు వాళ్ళు. ఎందుకని వైనాట్ ఈశ్వర మన విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వాపకేజ పండిత సమదర్శన. ఈసారి మీరు వెళ్ళినప్పుడు చెప్పండి వాళ్ళకి, నో దాన్ని కూడా అనాల, మనకి ఏది ఇష్టమో అది హనీ అంతే కదా. ఇప్పుడు కుమార్ తెచ్చింది హనీ, అల్లుడు వచ్చాడు హనీ, ఏమ హనీ మనీ ఎవడంటే ఆరు కూడా ఉండ అల్లుడు కూడా మామయ్యని హనీ రెండు డబ్బులు ఇస్తూ మళ్ళీ ఆడికి పోతున్నాను వదిలేండి టైం సరిపోదు. ఇమం మధువదం వేద మధువత్ అదే ఆడ మధువత్ కనుక యహ ధీర పురుష ఇమం ఈ ఆత్మని మధ్వదం వేద వేద విజానాతి విజానాతి తెలుసుకుంటూ ఉండాడు. ఎట్లా మధువత్ ఇది మధువత్ ఇష్టత్వాత్ కాబట్టి ఎట్లాగైతే తేనె ఇష్టంగా ఉంటుందో మనిషికి మధువత్ ఇష్టత్వాత్ ఇది వేద విజానాతి తెలుసుకుంటూ ఉన్నాడు చక్కగా. అంటే ఏంటది తెలుసుకుంటున్నాడు అంటే అనుభవించడం, అనుభవించడం కర్మఫల భుజం ఇది మధువత్ కర్మఫలాన్ని భుంక్తే అనుభవించడం అంటే భోక్త భోక్త. కాబట్టి ఎవడైతే ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాడో అది ఎంత అందమైనటువంటి పదజాలం అవుతుంది మధ్వదం భోక్తారం భోక్త అనుభవించేటువంటి వాడు, అనుభవించేటువంటి వాడు ఏది అనుభవించినా వాడికి ఇష్టం లేదు, ఎవడు అనుభవించడు శిక్ష తప్ప. సరేనా, తనకు తానుగా ఏదైతే ప్రయత్నం చేసి పొందుతాడో పొందాలి అని అనుకుంటూ ఉంటాడో దాని మీద వాడికి ఇష్టం ఉండడం వల్లనే అది పొందుతూ ఉంటాడు గనక అది ఇష్టప్రాప్తి వస్తువు గనక. ఇష్టత్వాత్ మధువత్ ఇష్టత్వాత్ కర్మఫల భుజం భోక్త ఇది ఆత్మానం. అటువంటి ఆత్మ జీవాత్మ జీవం, జీవం అంటే ప్రాణధారి అని అర్థం. కరెక్ట్ డెఫినేషన్ ఇస్ దట్ జీవం అంటే ప్రాణధారి. ఎందుకో తెలుసా, ఆ జీవం పోయిందండి అంటే ప్రాణం పోయింది అని అర్థం. అది మనిషి జీవించి ఉన్నంత వరకు జీవుడు అంటూ ఉన్నాం, చచ్చిపోతానే శవం అంటున్నాం దాన్ని, ఎందుకని ప్రాణం లేదు గనక. కాబట్టి ఆ దేహంలో జీవుడు ఎంతవరకు మనకు తెలుస్తున్నాడంటే ప్రాణం ఉన్నంత వరకే, కానీ జీవ శబ్దానికి అర్థం ప్రాణధారి డైరెక్ట్. ఇప్పుడు ఎట్లా శమము దమం ఇట్లా మీరు అర్థం చేసుకుంటూ పోతున్నారో, మిథ్య అంటే ఎట్లా అర్థం చేసుకుంటున్నారు, మరొక దాని మీద ఆధారపడి ఉండేది. ఇది కూడా చక్కగా అర్థం చేసుకోండి, వెరీ యూస్ఫుల్ వర్డ్ ఇది, మీకు జీవ వస్తానే ఉంటుంది. జీవ అంటే ప్రాణధారి త్యర్థ. కాబట్టి కర్మఫల భోక్త ఇక్కడ అనుభవించేటువంటి వాడు, అట్లాగే జీవం ఎవడైతే ఇక్కడ ప్రాణధారిగా ఉంటున్నాడో అతడు అంతికాత్, ఇట్స్ పదం చూడండి అంతికాత్ అంతికాత్ అంతికే సమీపే సమీపే ప్రక్కనే ఉండేటువంటి వాడు అని అర్థం. సమీపే ఎవరు పక్కన ఉండేది తెలుసా, ఈశానం. ఓ ఎవడైతే అనుభవిస్తూ ఉన్నాడో భోక్త వాడికి అంతికాత్ అంతికే సమీపం ఈశానం ఈశితారం ఈశ్వరః వేద విజానీతి. కాబట్టి అతనికి దగ్గరలోనే ఎవరుండారంటే ఇతనేమో అనుభవించేటువంటి వాడు. అది ఆ రెండు చెప్పాడు చూడండి, వాటికి ఈక్వేషన్ ఇది, ఏది జీవ ఈశ్వర ఇద్దరు ఎంటర్ అయ్యారు కదా, ఇప్పుడు వాళ్ళిద్దరు ఎట్లా ఉన్నారు అంటే, ఒకడేమో అనుభవిస్తూ ఉన్నాడు. ఇది మీకు ముండకోపనిషత్తులో కూడా రాశాను నేను, ద్వాసుపర్ణా సయుజ సఖాయ అక్కడ ఇదే. కాబట్టి రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి, ఒకటి తింటూ ఉంది, ఒకటి చూస్తూ ఉంది అని. మనకు ఆ పుస్తకం అట్ట మీద కూడా అదే ఉంటుంది, ఒక చెట్టు మీద రెండు పక్షులు, ఒకటి తింటూ ఉంటుంది. ఒక పండు గనక బాగుంటే హా అంటది, మళ్ళీ ఒక పండు గనక అది ఇంకొక విధంగా ఉంటే, చేదుగా ఉంటే అంటుంటది. కానీ ఇది రెండోది మాత్రం అట్లా చూస్తూ ఉంటది. ఆ చూసేటువంటిదే ఈశ్వర స్వరూపం. ఈ అనుభవించి ఏడుస్తూ ఉండేదే జీవస్వరూపం, అంత ఇంకేం లేదు. సుఖ దుఃఖాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండేటువంటిది. అందుకని అదే ఇక్కడ భోక్త. కాబట్టి మధ్వదం వేద ఆత్మానం. కాబట్టి ఎవడైతే ఇక్కడ భోక్తగా ఉండాడో, జీవం ప్రాణధారి, కర్మఫలాన్ని భుజిస్తూ ఉండాడో మధువత్, ఎందుకని ఇష్టత్వాత్, అది తనకు చాలా ఇష్టం గనక తన కర్మలు ఆచరిస్తూ కర్మఫలం ఏదైతే వస్తూ ఉన్నదో దాన్ని ఆనందంగా తృప్తిగా అనుభవిస్తూ ఉండాడో, ఒక్కొక్కప్పుడు సుఖం సుఖానుభవం, ఒక్కొక్కప్పుడు దుఃఖం దుఃఖానుభవం, ఈ రెండు అనుభవిస్తూ ఉంటే అంతేకాత్ అతని పక్కనే ఈశానం, ఈశితారం ఈశ్వర, ఆ పక్కనే పరమేశ్వరుడు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు ఆయన? భూత భవ్యస్య, భూత భవ్యస్య, గతంలో ఉన్నవాడే భవిష్యత్తులో ఉండబోయేవాడే. ఈ ప్రాణధారి లేకుండా పోవచ్చు, తానుంటాడు. ఎంతవరకు ఉంటాడు తెలుసా? వీడు వెళ్ళిపోతే వీడి దగ్గర ఉంటాడు, వీడు వదిలేసిపోయాడే శవం అక్కడ కూడా ఉంటాడు. ఎందుకని? సర్వగత, సర్వగత, తాను లేనిటువంటి చోటంటూ లేదు గనక, అంటే లేనిటువంటి చోటు లేదు కనుక ఈశానం భూత భవ్యస్య అంతికాత్ అంతికే సమీపం. విజుగుప్సతే, విజుగుప్సతే గుప్ ధాతు, గుప్ ధాతు, గుప్ అంటే దాచుకోవడం. నా విజుగుప్సతే, తనను తాను దాచుకునేది లేదు, అంటే తనను తాను కాపాడుకునేది లేదు అని అర్థం. అది గుప్, గుప్ అంటే దాచుకోవడం. అట్లొచ్చింది పదం గుప్తా. ఓకే, గుప్త అట్లొచ్చింది, గుప్ ధాతు అది గుప్తా. మనం కూడా గుప్త ధనము, ఇదోటి దాచుకునేటువంటి ధనం. నా విజుగుప్సతే, ఇక్కడ తనను తాను దాచుకోవాల్సిన అవసరం లేదు, అంటే నా గోపాయితం ఇచ్చసి, తనను తాను కాపాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు కాపాడుకోవాల్సిన అవసరం లేదు? హాని లేదు, హాని లేదు. ఎందుకని? పక్కన ఈశ్వరుని పెట్టుకుని ఏమి హాని? ఇంక ఇప్పుడు తెలియాల్సింది ఏమంటే పక్కన ఈశ్వరుడు ఉన్నాడు, కాని తానే ఏ తత్వై తత్, అది కావాలి. ఇప్పుడు ఇంకేమి లేదు, అక్కడికి వచ్చేసాం. కనుక యావద్ది భయమధ్యస్థ, ఎక్కడొస్తుందండి భయం అంటే? అనిత్యం ఆత్మానం మన్యతే, తనకన్నా వేరుగా రెండవ వస్తువు ఉన్నప్పుడు, ఆత్మ వేరని అనుకున్నప్పుడు, తావత్ గోపయుతం ఇచ్చేసే, అంతవరకు కాపాడుకుంటూ ఉండాలి. ఆత్మ మనకన్నా వేరు గనక, పరమాత్మ మనకన్నా దూరంగా ఉన్నాడు, మన జీవితంలో ఏం జరుగుతుందో కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలి. ఇక్కడ భక్తి, ఇక్కడే భక్తి. హే ప్రభో రక్షమాం అంటే ఎందుకు తెలుసా? పాహిమాం అని మనం అంటున్నామంటే నన్ను నువ్వు రక్షించు, నన్ను నువ్వు కాపాడు. ఎందుకు నిన్ను కాపాడుకోవాలి? నన్ను నేను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను, అసలు అవసరమే లేదు. ఎందుకని? నిన్ను కాపాడుకోవాల్సిన అవసరమే లేదు. కారణం అవుట్ ఆఫ్ డేంజర్. ఎలా స్వామీజీ? ఈశితారం అంతికే సమీపే, నీకు దగ్గరలోనే పరమాత్మని పెట్టుకొని నీకేంటి ఇంక భయం? నీకు వచ్చే నష్టం ఏంటి? ఇక్కడ నిన్ను దాచుకోవాల్సింది ఏముంది? నిన్ను నువ్వు కాపాడుకోవాల్సింది ఏముంది? యథాతు నిత్యం అద్వైతం ఆత్మానం విజానాతి. ఎప్పుడైతే ఆత్మ పక్కనే ఉందని అర్థమైపోతూ ఉందో, నీవే ఆత్మవి గనక, నీవే అద్వైతం గనక, నీవే నిత్యం గనక, నీకు దేనివల్ల భయం? దేని నుండి నువ్వు కాపాడుకోవాలి? నిన్ను నీవు కాపాడుకోవడానికి నీకన్నా అన్యంగా ఏముంది గనక ఈ ప్రపంచంలో? కనుక నిత్యం అద్వైతం ఆత్మానం విజానాతి. తదా కిం కహ కుతోవా గోపాయితం ఇచ్చేత్ ఏతద్వైతత్. అలాంటప్పుడు ఎవరి నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలి? నిన్ను ఎవరొచ్చి కాపాడాలి? నీ పక్కనుండేది అంతికాతున్నాడే, ఈశిధారం అంతికాత. ఏతద్వై ఏతద్వై తత్, అర్థమవుతుంది? ఇప్పుడు ఎక్కడుంది అర్థమవుతుంది మీకు? తిరుమల అలా బాలాజీ అంతికాత్ అంతికాత్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మధ్యలో దిండు పెట్టినట్టుగా అర్థమవుతుంది. ట్రైన్స్ లో బాగుంది, ట్రైన్ లో పక్కన వరకు కూర్చుంటా మధ్యలో దిండు, ఎందుకంటే ఆయన మనల్ని తగలకుండా ఒక దిండు ఒకటి. అట్లాగే ఇప్పుడు ఎట్లా ఉంది ఈ ప్రయాణం? సంసార గమనాయ మోక్ష గమనాయ, మోక్ష గమనాయ కాదు మంది, సంసార గమనాయ. గనక ఒక దిండు తీసుకొచ్చి పెట్టేది, ఆయనేమో దగ్గరే ఉండాడు సమీపే అంతికాత్, మనం మధ్యలో ప్రాపంచిక విషయ వాసన సంసారం అనే దిండు తెచ్చి పెడితే ఆయన దారి అటు మోక్ష గమనాయ సంసార గమనాయ. అచ్చా ఇది ఇంకేం లేకపోతే దగ్గరే. ఇప్పుడు మీకు అర్థమైందే స్వామీజీ, నేను ధ్యానం చేస్తున్నా మనసు నిలవలేదు, ఏడ్చిందిలే, ఎక్కడ నిలవలేదు? భగవంతుని మీద నిలవలేదు. చూసారా శ్రవణం ఎంత అవసరమైందో, ఇప్పుడు అర్థమవుతుందో శ్రవణ ఫలం ఏంటో? భగవంతుడి దగ్గర నిలవలేదు. ఎక్కడికి పోయింది? భగవంతుడి దూరంగా పోయింది. నీకు అర్థమైందా శాస్త్రం? భగవంతుడికి దూరంగా ఏది పోలేదు. మనసు భగవంతుడికి దూరంగా ఎట్లా పోద్ది? నేను చెప్పిన విషయానికి నువ్వు దూరంగా పోయావు గాని, శ్రవణం చేసిన విషయానికి నువ్వు దూరం అయిపోయావేమో గాని, మనసు ఎట్లా పోదు దూరంగా? పోయేందుకు అవకాశమే లేదు. అంతికాదు అక్కడే. ఇప్పుడు ఎంత హాయిగా ఉంటది. ఇప్పుడు అర్థమైందా ఏకాంతంలో ఉండడం ఏంటో? ఏకాంతం ఎంత అయస్కాంతం ఉందో అర్థమైంది. ఇప్పుడు ఎట్లుంటారు ఒక్కరు? ఎట్లుంటారు మీరు అక్కడ? ఇట్లుంటారు. అట్లుంటే ఎక్కడ ఉండాలి? ఎవరితో ఉండాలి? అందరితో కలిసి ఉండాలి. ఏం చేయాలి? వాళ్ళ దగ్గర ముట్టికాయలు పెంచుకోవాలి, లేకపోతే మనమన్న వేయాలి, అంతే కదా. ఇది ఎంత హాయి ఇది, అంతేకాదు. ఎంత దగ్గర తెలుసా? ప్రాణం కన్నా దగ్గర. అది తమాషా. ప్రాణం కన్నా దగ్గర. ఎంత సమీపే. ఈశానం ఈశుతారం ఈశ్వర సమీపే అంతేకాదు. ఎంతైనా మాట్లాడవచ్చు. ఓ మాట్లాడాలంటే మాట్లాడుకోవచ్చు కమా. ఎంత బాగుంటుంది. ఎంతసేపు మాట్లాడినా ఘర్షణ ఉండదు. మనం ఇతరులతో మాట్లాడామనుకోండి ఎంత ఎట్లుంటది? ఏదన్నా అంటే కోదండం. ఇక్కడ ఏమీ లేదు, ఒకటే దండం. అర్థమైందే? ఈశితారం కనుక తదా కిం కహ కుతో వా గోపాహితం ఇచ్చేత్ ఏతద్వైతత్. కాబట్టి ఎందుకు ఇట్లా అంటున్నాడు? ఈశానం భూత భవ్యస్య, ఈ ప్రణధారి అనేటువంటి వాడు కాలానికి పరిమితం అనుకుంటాడేమో గాని భూతభవ్యస్య అని ఎప్పుడైతే అన్నాడో, భూతకాలంలో ఉండి భవిష్యత్ కాలంలో ఉండేటువంటి వాడు వర్తమానంలో ఉండాలి. వర్తమానంలో లేకుండా అక్కడికి ఇక్కడి నుంచి ఎగిరి అట్లా పోలేడు. కాలాన్ని ఎక్కడ విభజించడానికి అవకాశం లేదు. కనుక మూడు కాలాల్లో ఉన్నాడు అని అర్థం. అంటే కాలాతీతంగా ఉన్నాడు అని అర్థం. ఇది దేనికి ఆన్సర్ తెలుసా? నచికేతుడికి మొదట అడిగాడు అస్థితి ఏకే నాస్థితి ఏకే, అస్థి ఇది ఏకే నా అస్థి ఇది ఏకే. కాబట్టి మరణానంతరం ఆత్మ ఉన్నది అని అంటున్నారు కొందరు, లేదు అని అంటున్నారు కొందరు. ఈ రెండిట్లో ఏది అన్నాడు చూసారా? ఇదిగో ఇది. అప్పుడు ఉండడానికి ఇప్పుడు పోవడానికి ఎక్కడ ఉండినా ఎక్కడ పోయినా కాలంలో ఉండాలి, కాలంలో పోవాలి. ఇది కాలాతీత స్థితి. కనుక కాలంలో ఉన్నదంతా కూడా అదే, కాలం కూడా అదే, కానీ అది మాత్రం అంతే. క్లియర్, వెరీ వెరీ క్లియర్. అది ఆన్సర్ చేయడం ఇక్కడ దానికి ఆన్సర్. కనుక అస్థితి నాస్థితి అని ఎప్పుడు అంటావు? కాలంలోనే ఇది ఉన్నది, కాలంలోనే ఇది లేదు, అంతే. కాబట్టి దానిని కాలంలో ఉన్నది కాలంలో లేదని ఎలా చెబుతావు నువ్వు? కాలానికి ఆధారమైనటువంటిది అది ఉంటేనే కాలం ఉంది, కాలం మనసులో తెలుస్తూ ఉంది. అలా మనసు కదలడానికి చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసహ మనన సామర్థ్యం. మనసు అలా ఆలోచించాలంటే చైతన్యం ఉండడం వల్లనే ఆలోచిస్తూ ఉంది, చైతన్యం వల్ల మనసు ఆలోచిస్తూ ఉంది. మనసు కదిలినప్పుడు కాలం కదులుతూ ఉంది. కనుక కాలం ఉన్నప్పుడు మనసులో కూడా తానే ఉంది, లేకపోతే మనసు ఆలోచించలేదు. మనసు ఎప్పుడైతే తానుందో మనసు కదిలించినటువంటి కాలంలో కూడా తానే ఉంది, అంతటా తానే ఉంది. కాలం మార్పు చెందుతూ ఉంది, ఎందుకని మనసు మార్పు చెందుతూ ఉంది. కనుక కాలం వెళ్లి మనసులో విలీనమైపోతుంది, మనసు వెళ్లి దానిలో విలీనమైపోతుంది.
కాబట్టి మనసు ఉంటే ఆత్మ ఉంది, మనసు లేదు ఆత్మ ఉంటుంది. అన్వయ వ్యతిరేకం. ఓకే, కాబట్టి దీనివల్ల ఫలం ఏమిటి? అభయ ప్రాప్తత్వాత్ ఇది అభయప్రాప్తి. అభయప్రాప్తి జరుగుతూ ఉంది గనక భయం లేదు. భయం లేదు గనక నా విజిగుప్సతే. ఇక్కడ కాపాడుకోవాల్సింది లేదు, దాచుకోవాల్సింది లేదు. అర్థమవుతుందా ఇప్పుడు? ఎందుకని? పోయేది ఏమీ లేదు, ఉన్నది పోయేది కాదు. లేనిది పోవడానికి లేనిదే, ఉన్నది కాదు. వీటి మధ్యలో అర్థం చేసుకోవడమే, ఇది సత్యం అది మిథ్య. ఓకే, యహ పూర్వం తపసః జాతం అభ్యః పూర్వం అజాయత గుహాం ప్రవిశ్య తిష్టంతం యః భూతేభిః వ్యపశ్యత ఏతద్వైతత్. ఇప్పుడు ప్రత్యేగాత్మని తెలుసుకుంటూ ప్రత్యేగాత్మకు దగ్గరే సమీపే అంతికాత్ ఈశితారం ఈశ్వరః కదా. ఆ ఈశ్వరుడు ఎప్పుడైతే ప్లీజ్ భూత భవ్యం రెండిట్లో కూడాను భూత భవ్యస్య ఉన్నాడో, మూడు కాలాల్లో ఉన్నాడు, కాలాతీతంగా ఉన్నాడు అని డిసైడ్ చేసాం కాదు. మూడు కాలాల్లో ఉన్నాడు అంటే అంతటా ఉన్నాడు. విభుం ఆత్మానం విభుం సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడు అంటే సర్వత్రా ఉండేటువంటి వాడు, అన్ని కాలాల్లో ఉండేవాడు. సదా చూడ పదాలు, సదా సర్వత్రా. సదా అంటే అన్ని కాలాల్లో, కాలవాచకం సదా. సర్వత్రా అంతటా ఉండేవాడు. సదా సర్వత్రా ఎప్పుడైతే ఉండాడో అతడు సర్వాత్మ. ఎవరతను? సర్వాత్మ. తత్ సర్వాత్మ అంతేనా? సర్వంలో ఉన్నాడు గనక సర్వాత్మ. ఏ తత్వై తత్ ఇంకేంటి? ఏ తత్వై తత్ ఏ తత్ వై తత్ ఏ తత్వై తత్ ఏ తత్వై తత్. ఇదే అది కాదు మరి, ఆయన సర్వాత్మ కాదు, ఈయనెవరు? డౌట్. అంతే సర్వాత్మే కాబట్టి ప్రత్యేగాత్మే సర్వాత్మ అది డిసైడ్ అవుతా ఉంది. యహ ఈ మంత్రంలో చూచారా ఎట్లా వస్తుందో. ఇప్పుడు ప్రత్యేగాత్మ ఏదైతే మనలో తెలుస్తుందో, ప్రత్యేక ఆత్మ నా ఆంతర్యంలోకి వెళ్ళి తెలుసుకుంటూ ఉన్నాను, ఇది బాహ్యంలో లేదని అనుకోవడానికి అవకాశమే లేదు. బాహ్యంలో ఏదైతే సర్వాత్మగా నీకు తెలుస్తూ ఉందో, అంతర్బహిష్యత సర్వం సర్వాత్మ, ఆ సర్వాత్మ ఏదో అది ఈ ప్రత్యేగాత్మే. ఏతత్వై తత్, ఆ ఏతత్వై ఈ ఆత్మయే, ఈ ప్రత్యేగాత్మయే తత్ సర్వాత్మ ఇది. ఇది ఈ మంత్రం ఆరో మంత్రం. కశ్చిత్ ధీరః ధీర పురుషః వివేకినః అధికారి. ఎవరు? అధికారి. అధికారి యహ ఇతను తెలుసుకుంటూ ఉన్నాడు. ఎట్లాగో తెలుసా? పూర్వం తపసః జాతం. పూర్వం తపసః జాతం. తపసః రామాయణంలో చెప్పాను మీకు అది, జ్ఞానమయం తపః. యస్య జ్ఞానమయం తపః. తపః అంటే అర్థం పరమాత్మ స్వరూపం, పరబ్రహ్మం. ఏ పరబ్రహ్మం తెలుసా? సత్యం జ్ఞానం అనంతం పరబ్రహ్మం. తపః కేనలో కూడా వచ్చింది, మర్చిపోయారు. కేన పరిషత్తు చెప్పలే మీకు? మరి అలా చూస్తాను అదే మననం. కేనలో చెప్పలే తపహ? అదే అదే చివరిలో చెప్పానా? ఓహో ముందు చెప్తే జ్ఞాపకం పెట్టుకుంటారా? సో తపహ అంటే జ్ఞానమయం తపహ. ఇది పరబ్రహ్మ స్వరూపం. పూర్వం తపసహ ఆ జ్ఞానమయమైనటువంటి పరబ్రహ్మం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఏదైతే ఉందో దాని నుండి జాతం పుట్టడం, పుట్టడం ఉత్పద్యతే. ఎట్లాగూ అద్భ్యహ అద్భ్యహ సహ ఇది. పూర్వం అజాయత అజాయత ఉత్పన్న కాబట్టి ఆ పరబ్రహ్మము నుండి, ఇది హిరణ్య గర్భుడు మనల్ని మళ్ళీ తయారు చేసినటువంటి ఈ బ్రహ్మ విషయం ఇది. ఎందుకని ఈ రెంటికి మధ్యలో ఏతద్వైతత నిర్ణయం చేయాలి. ఇంకా మర్చిపోకండి, నేను రిపీట్ చేయను. ఆత్మ తెలిసిపోయింది, ఇక తెలియాల్సింది ఏంటి? ఆత్మే నేనని తెలియాలి, ఆ తర్వాత నేనే పరబ్రహ్మని తెలియాలి, ఇంతే. ఆత్మ తెలిసింది, అయమాత్మ తెలియాలి, అయమాత్మ తెలిసిన తర్వాత అయమాత్మ బ్రహ్మ అని ఫినిష్. సరేనా, ఇంకా నేను రిపీట్ చేయను రోజు. ఎందుకు ఇది ఏదో అది నైమిషారణ్యం అంతే రోజు పర్వాలేదు, ఇది ఎందుకు రోజు? పట్టేసుకోవాలి ఒకటేసారి. కమా అధ్యాస. కాబట్టి జలముతో కూడా పుట్టాడు అంటే దాని అర్థం భూతాలన్నిటితో అంటే అది ఉపలక్షణం. జలం అంటే ఎప్పుడైతే జలమని అన్నాడో అగ్ని అని అర్థం, పృథివీ అని అర్థం, ఆకాశం అని అర్థం, వాయువు అని అర్థం. కాబట్టి పంచభూతాలు ఏవైతే ఇవన్నీ కూడాను. కనుక తపస ఆ పరబ్రహ్మము నుండి అద్య సహ తపస జ్ఞానాది లక్షణాత్ బ్రహ్మణ ఇతి ఇత్యేతత్ జాతం, దాని నుండి పుట్టింది, ఉత్పన్నం. ఏమిటది? హిరణ్య గర్భ, బ్రహ్మదేవుడు హిరణ్య గర్భ. ఇక్కడి నుంచే ఏది పరిణామి ఉపాదానం, ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది మాయ దగ్గర నుంచి. కనుక అంతకు ముందు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, పూర్వం తపస ఆ బ్రహ్మము నుండి జాతం. ఎట్లాగూ అద్యహ, అద్యహ అంటే జలం. పూర్వం అద్యహస అజాయత, కాబట్టి దాంట్లో నుంచి పుట్టడం జరిగింది. ఎలాగూ? పంచభూతాలతో కూడా కలిసి. అద్యహాని ఎప్పుడైతే అన్నాడో మిగతా నాలుగు భూతాలని కూడాను అర్థం. ఇవన్నీ కలిపి పుట్టడం జరిగింది. పుట్టిన తర్వాత గుహాం ప్రవిశ్య తిష్టంతం, కాబట్టి ఆ ఒక పంచభూతాల చేత దేహం తయారైంది. మరి హిరణ్య గర్భ ఆయన నుంచి ఆవిర్భించినటువంటి ఈ చైతన్య స్వరూపం అనేటువంటి సృష్టికర్తున్నాడే, ఈయన కూడా దాంట్లో ఎంటర్ అయినాడట. తమాషదోడు అంటే బంగారు మాత్రం ఉండింది. హిరణ్య గర్భ, హిరణ్యం బంగారు, అర్థమైందే? హిరణ్య గర్భ, ఆ తర్వాత నగ తయారైంది. ఆ నగ తయారైన తర్వాత బంగారు నగలోకి పోయింది, సరిపోయిందా? ఇప్పుడు పోయింది లేదు, వచ్చింది లేదు, ఉన్నదంతది. అర్థమైంది? బంగారు తయారైంది అంటే బంగారు బంగారుగా ఉండింది, నగ తయారైంది, నగ తయారైన తర్వాత బంగారు ఎక్కడ పోయింది? నగలోకి పోయింది. వద్దు స్వామి, లేనే లేదు, ఇంకా లేనే లేదు అని అర్థం. ఇది హిరణ్య గర్భ, అది హిరణ్య శబ్దం. కనుక గుహాం ప్రవిశ్య తిష్టంతం, గుహాం ఏది? హృదయ గుహే, మన గుహలో, బుద్ధి గుహౌ, నేను చూచామే హృదయాకాశ ఇది, దాంట్లోకి తిష్టంతం ప్రవేశించడం జరిగింది. యహ భూతేభి అపశ్యత వ్యపశ్యత, ఇట్ ఈస్ వ్యపశ్యత. ఇప్పుడు ఏంటి, కార్యకారణాలతో అంతా కలిసి ఈయన కూడా వచ్చేశాడు. కార్యమేమో దేహం, కరణ, కారణ అన్న కరణం అంటే పెట్టారు, కార్యకరణ లక్షణై సహా. కాబట్టి దేహము, ఇంద్రియ మనోబుద్ధులు ఇవంతా కలిపి కార్యకరణై సహా తిష్టంతం, ఎక్కడ? గుహాశయే. యహ వ్యపశ్యత, యహ పశ్యతి ఇత్యర్థ వ్యపశ్యత, విశేషంగా దర్శించేటువంటి వాడు. కాబట్టి ఈ తయారైన తర్వాత సత్యం జ్ఞానం అనంతం, ఇది మళ్ళీ అంత ఒకటే అవుతుంది. మీరు ఏం కన్ఫ్యూజ్ కాబాకండి, ఇప్పటి వరకు కన్ఫ్యూజన్ లేదు కదా, ఇది కూడా ఎందుకు ఉంటది? అప్పుడే ఇలా యాక్టివ్ ఉండాలి, అర్థమవుతుంది? ఎప్పుడైతే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం అనేటువంటి ఆ పరబ్రహ్మలో నుండి హిరణ్య గర్భుడు రావడం జరిగిందో, అక్కడి నుంచే సృష్టి. ఈయన కూడా ఆయన మీదనే ఆశ్రయించుకుని ఉన్నాడు. కాబట్టి పంచభూత సహితంగా వచ్చారు గనక పంచభూతాలతో ఈ దేహం తయారైంది. తయారైన తర్వాత అందులో ఆయన కూడాను ఇక్కడే ఉన్నాడు, ఎందుకంటే ఆయన లేకపోతే జరగదు వ్యవహారం. దీనికి ఉపాదానం తానే గనక, తాను ఉండాలి, తాను లేకుండా జరిగేందుకు అవకాశం లేదు గనక. కార్య దేహము, కరణ ఇంద్రియ మనోబుద్ధులు లక్షణై సహా తిష్టంతం యహ వ్యపశ్యత పశ్యతి ఇది అభిప్రాయ. కాబట్టి చక్కగా చూస్తూ ఉండాడు అంటే దాని అర్థం ఏంటి? ఏతద్వై తత్ గనక, ఏతద్వై తత్, ఈ ఆత్మే
ఆత్మ. ఆత్మ అంటే ఏది? సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. ఏదైతే ఉందో ఇది సచ్చిదానంద స్వరూపం గనక ఈ ఆత్మే ఆత్మ. ఇక్కడి నుంచి డైరెక్ట్ గా ఎగరలేం. ఎందుకని? ఈ సృష్టి ఉంది. ఈ సృష్టికి అంతటికి హిరణ్య గర్భుడే కారణమై ఉన్నాడు. కనుక హిరణ్య గర్భుడి నుంచి ఉత్పన్నమైంది ఇది. ఓకే, కాబట్టి మొట్టమొదటి ఈక్వేషన్ ఎట్లా పోవాలంటే, ఈ ఆత్మ ఏదైతే ఉందో ఇది హిరణ్య గర్భుడి కన్నా వేరుగా లేదు, ఆ హిరణ్య గర్భుడు సచ్చిదానంద పరబ్రహ్మం కన్నా వేరుగా లేదు. అప్పుడు ఏ తత్వై తత్, అట్లా ఇది కనెక్షన్. క్లియరా? ఇంకేం కావాలి ఇప్పుడు? నువ్వు హిరణ్య గర్భుడు కావాలి, అంతేనా? వద్దు స్వామిజీ, హిరణ్యం ఇచ్చేయండి చాలండి. అదే వద్దనేది. నువ్వు హిరణ్మయైన పాత్రేణ సత్యశాపి హితం ముఖం. హిరణ్యం అడగబాకు ఇప్పుడు, మళ్ళా ఎప్పుడు హిరణ్యం అడగబాకు. దాని మీద దృష్టి పెట్టబాకు. శృతి మందిరంలో అది లేదు. ఎందుకో తెలుసా? హిరణ్మయైన పాత్రేణ, బంగారు పాత్ర చేత సత్యశాపి హితం ముఖం. సత్యదేవుని యొక్క ముఖం బంగారు పాత్రతో కప్పబడింది. ఓకే, ఉపనిషత్ ఇషావశ ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్, యత్కించ జగత్యాం జగత్. కాబట్టి హిరణ్మయైన పాత్రేణ సత్యశాపి హితం ముఖం. సత్యదేవుని యొక్క ముఖం హిరణ్యంతో కప్పబడి ఉంది. కాబట్టి ఈ హిరణ్యాలు ఇవన్నీ ఉపయోగం లేదు. అది ముందే తేల్చి చెప్పాడు నచికేతుడు, ఇట్లాంటివి వస్తాయేమోనని. నవిత్తేన తర్పణీయో మనుష్య, వచ్చింది కదా అది. నవిత్తేన తర్పణీయో మనుష్య, డబ్బు చేత తృప్తి పొందే వ్యక్తే లేదు ఈ ప్రపంచంలో. బంగారు గాని మరొకటి గాని మరొకటి గాని. కనుక నువ్వు హిరణ్య గర్భుడు కావాలి. ఇది లింక్. నెక్స్ట్ మంత్ర ఎట్లా హిరణ్య గర్భుడు అవుతావు? యా ప్రాణేన సంభవత్ సంభవతి అదితి దేవతామయి, అదితి దేవతామయి గుహాం ప్రవిశ్య తిష్టంతీం యా భూతేభి వ్యజాయత. యా ప్రాణేన సంభవతి అదితి దేవతామయి, సర్వదేవతామయి హిరణ్య గర్భ. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే హిరణ్య గర్భుడు ఉన్నాడో మనం అనుకుంటాం ఇంకా ఇంద్రుడు, అగ్ని, వాయువు, ఆయన, ఈయన, వాచ్మ్యాన్, వాళ్ళు మొత్తం అందరూ సర్వదేవతామయి. హిరణ్య గర్భ స్వరూపంలో అందరి దేవతలు కూడాను ఇమిడిపోయి ఉండారు. ఇప్పుడు చక్రంలో ఆకులుంటాయి చూసారా మధ్యలో, ఇది బ్రహ్మచక్రం. చక్రం ఉంటుంది, చక్రంలో మధ్యలో లీవ్స్ ఉంటాయి కదా, ఆకులుండవు. అవి వేరుగా ఉన్నాయా? చక్రానికే అమర్చబడి ఉండే. చక్రం తిరుగుతా ఉంటే అవి ఆగి చక్రం తిరుగుతుందా? అది హిరణ్య గర్భలో, హిరణ్య గర్భుల్లో వీళ్ళందరూ కూడాను ఇమిడిపోయి ఉండారంటే ఎవరు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. గాలి వీస్తూ ఉంటుంది, అగ్ని తగలబెడతా ఉంటుంది, నీళ్లు ఒరిస్సాకు పోతా ఉంటాయి. ఇది ఎంత మన ఒరిస్సాకు నీళ్లు పోగానే వెంటనే సన్యాసులంతా వెళ్ళి అక్కడ ఇళ్లు కట్టాలని వెళ్ళిపోతారు పాపం. ఎందుకని? ఇక్కడ ఇళ్ళు అంతా లేవు గనక, అసలు ఇళ్ళే పాడైపోయింది గనక. ఇదంతా నడుస్తూ ఉంటది వ్యవహారం. ఓకే, కాబట్టి సర్వదేవతామయి హిరణ్య గర్భ. కాబట్టి అన్ని దేవతలు దర్శి హిరణ్య గర్భ రూపేణ సంభవతి ఇత్యర్థ. ఆ హిరణ్య గర్భుని యొక్క రూపంలోనే ఆవిర్భవించింది. ఆయన నుండి ప్రాణం ఏదైతే ఉందో, ప్రాణేన సంభవతి అదితిహి దేవతామయి గుహాం ప్రవిశ్య తిష్టంతిం యా భూతేభి వ్యజాయత. అది అదితిహి, అతిథి కాదు అదితి. అదితి ఎక్కడన్నా వచ్చిందా మనకు? అమ్మ పర్వాలేదు ఆయన, అమ్మమ్మమ్మ చాలా కాలం విషయం జ్ఞాపకం పెట్టుకుంటాను. అదితి కశ్యపులు అబ్బా పోనీలే. అదితిహి ఇక్కడ అదితిహి అంటే అదనాత్, అదనాత్ అదితిహి అంటే భక్షణాత్ అని అర్థం. తినడం, తినడం. అదితి అంటే తినడం. అతిథి కూడా అంతే కదా.
ఆయన వచ్చేది దేనికి? పెట్టడానికే. పర్వాలేదు, ఒత్తు పెట్టుకున్నా నష్టం ఏం లేదు, సొత్తు పోకుండా చూసుకోవాలి. అతిథి దగ్గర ఒత్తు పెట్టినా పర్వాలేదు కానీ సొత్తు పోకుండా చూసుకోవాలి. ఎక్కువ కాలం ఉన్నాడంటే చూస్తే అయిపోతాం, అది ఒకటి చూసుకోవాలి మళ్ళీ. కనుక అతిథి అదనాత్, అదనాత్ భక్షణాత్ అతిథి. కాబట్టి ఇక్కడ అతిథి అంటే భక్షణాత్, తినేటువంటి వాడు. ఏం తింటాడండి? శబ్దాదీనం. ఆ శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నాయో, రూపాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ అమాంతంగా మింగేసేవాడని అర్థం. అతిథి అదనాత్ భక్షణాత్ అంటే వాటిని అంతా మింగేటువంటి వాడు. కనుక శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో, ఈ విషయ ప్రపంచాన్నంతా కూడా అమాంతం మింగేసేవాడని అర్థం. అంటే అనుభవించేటువంటి వాడు అని అర్థం. ఈ విషయ ప్రపంచాన్ని అనుభవించడానికి ఏ చైతన్యం ఆధారమైతే ఉందో అది హిరణ్య గర్భ చైతన్యం. ఎందుకని ఈ సృష్టి అంతా కూడా తానే గనక, తనకన్నా అన్యంగా లేవు గనక. ఏది అది ఉండడం వల్లనే సమస్తాన్ని తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఇక ప్రాణం ఏదైతే ఉందో, దీనిని కూడా తెలుసుకుంటూ ఉన్నాం. అగ్ని, ప్రాణం, కొన్ని చెప్తున్నాడు ఇక్కడ, ఇంకేం లేదు. ఇవన్నీ మనం దాటచ్చు, ఎందుకంటే అవన్నీ కూడా విభూతులే, మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్, అరణ్యో నిహిత జాతవేదాః గర్భ ఇవ సుభృతః గర్భిణీ గర్భిణీభిః దివే దివే ఈడ్యః జాగృద్వద్భిః హవిష్మద్భిః మనుష్యేభిః మనుష్యేభిః కరెక్షన్ మనుష్యేభిః అగ్నిః ఏతద్ వైతత్. జాతవేదాః, ఇది ఎక్కడన్నా వచ్చిందా పదం? ఇంతకుముందు ఎప్పుడన్నా? అమ్మా ఏ ఉపనిషత్ పర్వాలేదు, ఇది చెప్పకపోయినా పర్వాలేదు, అది జ్ఞాపకం ఉంటే. ఏ ఉపనిషత్తు అనే చాలు, కేనోపనిషత్తు. జాతవేదాహ, జాతవేదాహ అగ్ని. అరణ్యోర్ నిహిత గర్భ ఇవ జాతవేదాహ సుభృత గర్భిణీభి. ఇప్పుడు అరణ్యులు అంటే అగ్నిర్మథనం చేస్తాం చూచారా, మనకి ఇప్పుడు విశ్వశాంతి హోమంలో చూచారు కదా మీరు, కింద ఒకటి ఉంటుంది పైన ఒకటి ఉంటుంది, ఇలా కవ్వంలాగా దాని వరకు ఇట్లా అగ్నిర్మథనం. కాబట్టి దాంట్లో నిహిత జాతవేదాహ, అరణ్యంలో ఏముంది? అగ్ని. లేకపోతే బయట ఎట్లా వస్తుంది? నిగూఢంగా ఉంది, నిహితం గుహాయాం. కాబట్టి అరణ్యంలో ఉంది, కానీ మనం అగ్నిర్మథనం చేసినప్పుడు అగ్ని పుట్టుకొని వస్తూ ఉంది అరణ్యను తిప్పుతూ ఉంటే. అట్లాగే శుభ్రత గర్భిణీభి. కాబట్టి ఈ కట్టెలో అగ్ని ఏ విధంగా అయితే దాగి ఉందో, అట్లాగే లోపల గర్భంలో ఉండేటువంటి బిడ్డని పోషక పదార్థాల ద్వారా తల్లి ఎట్లాగైతే పోషించుకుంటూ ఉందో. జాగ్రద్వద్ది, కాబట్టి జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి వాళ్ళు ఒక అర్థం, జాగరణశీలురు సత్యం విషయంలో మేల్కొని ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళు దేనినైతే ఉపాసిస్తూ ఉండారో అలా ఉపాసించేటువంటి వెలుగు ఏదైతే ఉందో. హవిష్మద్భిహి, అట్లా కాకుండా కర్మకాండలో ఉండేటువంటి వాళ్ళు ఆజ్యము మొదలైనటువంటివి సమర్పిస్తూ యజ్ఞయాగాది కర్మలు ఏదైతే చేస్తూ ఉన్నారో. మనుష్యేభిహి, మానవులు కూడాను ఇడ్లీలు ముదులుకొని సాయంత్రం వరకు చపాతీల వరకు ఏ అగ్నిని అయితే ఉపయోగించి చేసుకుంటూ ఉండారో, ఈ అగ్నిహి మనుష్యేభిహి అగ్నిహి, ఈ అగ్ని అంతా ఏదైతే ఉందో దీంట్లో కూడా ఉన్నది హిరణ్య గర్భ స్వరూపమే గనక, దివే దివే ఈడ్యః పూజ్యః ఇతి. దివే దివే ప్రతిరోజు అహని అహని ఇతి ఈడ్యః స్తుత్యః. కాబట్టి అగ్నిని కూడా మనం ఏ విధంగా అయితే పూజిస్తూ ఉన్నామో కర్మిష్ఠులు గాని అందరు కూడాను, కాబట్టి ఆ అగ్ని కూడా జాతవేదాహ, ఏ అగ్ని అయితే ఉందో ఇది కూడాను ఆ హిరణ్య గర్భుడి కన్నా వేరుగా ఉండేందుకు అవకాశమే లేదు. కనుక ఆ అగ్ని కూడా మనల్ని ఎక్కడికో పట్టుకుపోతా ఉంది. కాబట్టి అగ్నిని చూచినప్పుడు కూడాను అగ్ని కూడా హిరణ్య గర్భ స్వరూపమే గనక, ఓకే, అగ్ని కూడా దేవస్వరూపం, అందుకని అగ్నిదేవుడు. అగ్నిదేవుడు అని ఇంకో పేరేమిటి? హవ్యవాహన. ఫస్ట్ కొరియర్ సర్వీస్ అయింది, అసలు ఆయన్ని చూసే ఇప్పుడు ఈ కొరియర్లంతా
అసలు మొదట కొరియర్ ఆయనే. ఏదైనా వేశామనుకో అసలు వీళ్ళన్న అర్థం అవుద్ది ఆయన హవ్యవాహన. ఆ కొరియర్ సర్వీస్ ఎట్లుంటుందంటే వేస్తే ఇంకా అసలు మనకు కనపడదు అంతే. అది ఎటు తీసుకుపోవాలి అటు తీసుకుపోతాడు. ఎక్కడ ఎఫెక్ట్ ఇవ్వాలని అక్కడ ఇస్తాడు. మళ్ళీ అది తమాషా. ఇప్పుడు పితృదేవతలకి మనం హోమం చేస్తున్నాం అనుకోండి, హోమం చేసినప్పుడు అది వాళ్ళకి చేరుతూ ఉందా లేదా? లేకపోతే ఎందుకు చేస్తాం? తర్పణాలు వదులుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి అగ్ని ప్రతిష్ఠించి ఇవంతా చేస్తున్నాం. వాళ్ళకి తప్పకుండా చేరుతుంది. కానీ మనం వేసింది అక్కడే మనకు విభూతి బూడిద పడిపోతుంది, అడ అలా కనపడతా ఉంది. కానీ నువ్వు ఇచ్చినటువంటి వస్తువు బూడిద అయిపోవచ్చేమో గాని అగ్నిలో వేసినటువంటివన్నీ కూడాను ఏవైతే ఆహుతులు మనం ఇస్తూ ఉన్నామో హవిస్సు ఇదంతా కూడా వేస్తున్నామో అదంతా కూడాను కేవలం బూడిదగా నీకు కనిపిస్తూ ఉన్నా అసలు వస్తువు మాత్రం వాళ్ళకి చేరిందని అర్థం. భలే వాళ్ళు స్వామిజీ ఊరికి మీరు చెప్పిందన్నీ మేము నమ్మితే అక్కడే పడి ఉంది అడ బూడిద నువ్వు ఆడికి పోయిందంటే అట్లేదు. చూడు మన ఇంట్లో పైన ఒక మేడ ఉంది, అది ఒకరికి బాడుకి ఇచ్చాం. ఈ రోజుల్లో పొరపాటును కూడా బాడుకి ఇవ్వకుండా ఉండాలి. డబ్బు లేకపోయినా పర్లేదు, ఇచ్చిన తర్వాత ఖాళీ చేయకపోతే మళ్ళీ ఆశ్రమానికి వచ్చి అడగకూడదు. నేను చెప్పేదండి, ఇప్పుడు ఖాళీ చేయలేదు అనుకోండి ఏం చేయాలి? అప్పుడు హవ్యవాహన, ఇంకొక మార్గమే లేదు. అర్థమవుతుంది? అప్పుడు ఏం చేయాలి? మనం ఇంట్లో నుంచి వచ్చేస్తాం ఉదయం, మళ్ళీ సాయంత్రం పోతాం. ఇంట్లో ఏం చేయాలి వెనక? పొయ్యి వేసి దాంట్లో మిరపకాయలు వేసి వచ్చేయాలి. అంతే. ఎండుమిరపకాయలు నాటి పచ్చిమిరపకాయలు వేశారు, మీకు అన్ని చెప్పాలి, అవి కూడా తెలియదు. పచ్చిమిరపకాయలు వేయబాకండి, ఎండుమిరపకాయలు వేయాలి. వేసి వచ్చేసామనుకోండి సాయంత్రం మనం వచ్చేటప్పుడు ఉండడు. ఎందుకని? మనం వేసింది ఇక్కడ, పైకి ఎట్లా చేరింది? అది అగ్నిలో తమాష. నీళ్లలో వేసామనుకో ఉపయోగం లేదు. అందుకని హవ్యవాహన ఆయనకి పోతుంది. కాబట్టి ఇది నిత్యాగ్నిహోత్రం. కాబట్టి అగ్నిహోత్రాది మనం చెప్తున్నాం చూడండి, సంకల్పం అగ్నిహోత్రాది అశ్వమేధ పర్యంతం. అగ్నిహోత్రం చీపుగా అయిపోయేటువంటి హోమం. అశ్వమేధం వరల్డ్ బ్యాంక్ కూడా సరిపోదు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.